ओम
क्लीम कृष्णाय गोपीजनवल्लभाय नमः। श्रीकृष्ण परमात्मुडु అశ్వత్థామ యొక్క అస్త్రం, అతని దగ్గర బ్రహ్మశీరష్యం అనే అస్త్రం ఉందని అహంకారం, ఇవన్నీ ధర్మరాజుకి తెలియజేసి వాడు మూర్ఖుడు గనక, అందులో తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు గనక, తండ్రికి ఇచ్చిన మాట తప్పి ఆ అస్త్రం ప్రయోగిస్తే లోకాలకి చాలా ప్రమాదం. ఆ అస్త్రం భీముడి దగ్గర లేదు, శరీర బలం మాత్రమే శత్రువుల్ని సంహరించడానికి సరిపోదు, మంత్రబలం బుద్ధిబలం ఇవన్నీ అవసరం. కాబట్టి మనం వెడదామని అర్జునుడిని వెంట పెట్టుకొని ధర్మరాజుని ఎక్కించుకుని రథం తోలి దారిలోనే భీముడిని కలుసుకుని, భీమ ఆగవయ్య బాబు మేము ముందు పెడతామంటే వినిపించుకోకుండా భీముడు వెళ్ళని కాదని వెళ్ళి స్పీడ్ లాగేశాడు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఈ హైవేలో వెడుతున్నప్పుడు ఒక కారు ముందు పెడుతుంటే వెనకాతల వాడు ఓవర్టేక్ చేయడం, మళ్ళీ వీడికి పట్టుదల వచ్చి దాన్ని ఓవర్టేక్ చేయడం. శ్రీకృష్ణ పరమాత్ముడు భీముడి రథాన్ని దాటగానే భీముడు ఇంకా కసిగా వేగంగా రథం తోలమన్నాడు డక్కులండి, దాటుకుని వెళ్ళాడు. వేదవ్యాస మహర్షి ఆశ్రమం చేరారు మొత్తం మీద. వ్యాసాశ్రమంలో ఒకచోట వేదవ్యాస మహర్షి విభూతి పూసుకుని భక్తితోటి తపస్సు చేసుకుంటున్నాడు, జపంలో ఉన్నాడు. వెంటనే భీముడు ఆయనకి వినయంగా రథం దిగి నమస్కరించి ఈ అశ్వత్థామ ఎక్కడున్నాడా అని వెతికితే అక్కడికి కొంచెం ఓ ఫర్లాంగ్ దూరంలో ఓ పెద్ద చెట్టు కింద ఒళ్ళంతా విభూతి పూసేసుకుని, అసలు నిజంగా శివభక్తుడు కూడా అంతలా చేయడనమాట. అసలు భక్తుడి కంటే నకిలీ భక్తుడు ఎక్కువ నటిస్తాడు, మీరు చూసారో లేదో. అందుకే శాస్త్రం ఒకటి ఉందనమాట, అసలు భక్తుడి కంటే దొంగ భక్తుడికి పట్టినామాలు పెట్టుగా ఉంటాయట. అసలు సిసలు భక్తుడు కొంచెం నామం పెడతాడు, కొంచెం విభూతి పెడతాడు, వీడు ఎలాగ ఇదంతా పూసేసి ఓ నాటకం ఆడేస్తాడనమాట. తనను చూడగానే అందరూ వీడేదో గొప్ప తపస్యాలి భక్తుడు అనుకోవాలని గొప్ప వేషం వేస్తారు. ఈ జపాలు చేసేవాళ్ళు కూడా అంతే, పాపం నిజంగా పాపం రోజు జపం చేసే భక్తులేమో మామూలుగానే ఉంటారు, ఈ కపట భక్తులు చూసారా జపమాల లభించుకుని అటు ఇటు చూస్తూ అంది నటిస్తాడనమాట. దీనికి కొంగ జపం అని పేరు, దొంగ జపం అని పేరు. చూసేవాడు అనుకుంటాడు అయ్యి బాబోయ్ ఏమి కళ్ళు మూసుకున్నాడండి, అసలు ఎంత నిష్టగా ఉన్నాడండి, అసలు వాడు చూస్తే పరమాత్మేనండి అనుకుంటాడనమాట. ఈ నటన తాత్కాలికం, అసలు సిసలైనటువంటి తపస్సు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తుంది. ప్రస్తుతం అశ్వత్థామ పాండవులు వచ్చి ఎక్కడ మీద పడతారో వాళ్ళు వచ్చే సమయానికి నేను తపస్సు చేస్తున్నట్టు కనబడితే నన్ను చంపకుండా పోతారనే ఉద్దేశంతో పూర్తిగా ఆపాదమస్తకం భస్మం పూసేశాడు. భసిత దేవుడయ్యాడు, భసితం అంటే భస్మం, విభూతి, విభూతి పూయబడిన శరీరం కలిగిన వాడయ్యాట. అది చూడగానే భీముడు దగ్గరికి వెళ్ళాడు. మేన భసితమల్లది మాననీయ తపఃప్రయుక్తి నాదదిల్చియున్న ద్రోణ తన యుగాంచి చాపదండంబు సజ్జంబు చేసి మహిత శరముచే నమర్చి. ఒళ్ళంతా విభూతి పూసుకుని మహాతపస్సు చేస్తున్న వారికి మళ్ళీ శరీరాన్ని ఇంద్రియ నిగ్రహం కలిగిన తపస్సు చేస్తున్నవాడు ఏ విధంగా అయితే రెండు చేతులు నాభి దగ్గర పెట్టుకుని యోగిలా నటిస్తాడో అలా నటిస్తూ శివశివ శివశివ అంటూ కనిపించాడు ప్రస్తుతం అశ్వత్థామ. పళ్ళు పటపట కొరికాడు భీముడు. వెంటనే ధనుస్సుకి బలమైన బాణం ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి ఎరా, రాత్రి ఏమో క్రూరంగా నిద్రపోతున్న వాళ్ళందరినీ ఊచకోత కోసేసావా, చంటి పిల్లల్ని చంపేసావు, పెద్దవాళ్ళని చంపేసావు, ఏనుగుల్ని పీనుగుల్ని చేసావు, గుర్రాలను చంపేవు, అందరినీ పీనుగు పెంటలు చేసి వధించి ఇప్పుడేమో ఏమి ఎరగనట్టుగా విభూతి పూసుకుని కాసేపట్లో భక్తుడు అయ్యావా, పిల్లి కాసేపట్లో మహాతపస్యాలు ఇప్పుడయింది అన్నాడు ఆయన. ఓ పిల్లి కాసోటి ఉందిలేండి, ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధి, అందుకని రుద్రాక్షపు పిల్లిలా తయారయ్యావా అన్నాడనమాట. పాతకాలంలో కథ ఉండేది, ఓ పిల్లి కొంచెం రిటైర్ అయ్యాక ముసలితనం వచ్చాక అంతఃపురం దాని ఇష్టోదడి తిరిగేసింది. రిటైర్ అయ్యాక అది బతకడానికి ఏదో ఒక ఆలోచన చేయాలనుకుందిట. మిలీ కహీసే కోయి మాల లేకరుసే కంఠమే డాలా ఔర్రు బదన్నపరు రాఖు లగాకరు బిల్లి చెలి ప్రయాగ్నహాని అని హిందీలో చక్కని కవిత్వం ఉండేది పూర్వం. ఓ పిల్లి ఒళ్ళంతా విభూతి పూసుకుంది, ఎక్కడి నుంచో ఓ జపమాల తీసుకుంది చేతిలోకి. ఆ తర్వాత ఆ జపమాలని చేతిలో పుచ్చుకుని శివశివ శివశివ అని తిప్పడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఒళ్ళంతా బూడిద పూసుకుని జపమాల తీసుకుని నేను ప్రయాగ తీర్థయాత్రకు వెడుతున్నానందిట. చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోయి, ఇదేమిటండి పిల్లెప్పుడు ఎలకల్ని తినడమే తప్ప మాట వరసకు కూడా ప్రయాగకి వెళ్ళదే, ఇది వెడుతోంది ఏమిటి అనుకుంటూ ఉంటే, నేను ఒకప్పుడు వయస్సులో ఉన్నప్పుడు మహాపాపాలు చేశాను, ఎంతోమంది ఎలకల్ని తిన్నాను, చిలకల్ని తిన్నాను, పావురాన్ని పట్టుకుతున్నాను, ఇప్పుడు ఇక నాకు వైరాగ్యం వచ్చింది, అందుకే సన్యాసం పుచ్చుకున్నాను, ప్రయాగకి స్నానానికి పోతున్నాను, మీరందరూ నాతో వచ్చారంటే మిమ్మల్ని కూడా గంగా యమునా సంగమంలో ముంచి పవిత్రుని చేస్తాను, నన్ను నమ్మండి అందిట. ఇది అస్సలు దగ్గరగా తిరుగుతున్న ఎలకల్ని కూడా పట్టుకోకుండా ఉండడం, ఒళ్ళంతా బూడిద పూసుకోవడం, శివశివ శివశివ అని జపం చేయడం, ఇవన్నీ చూచిన ఎలుకలన్నీ నమ్మేసేయట. ఆహా, పిల్లిగారు మారిపోయారు, సన్యాసం పుచ్చుకున్నారు అనుకుని ఆనందపడిపోయి, అయితే పిల్లిగారు మేము కూడా మీతో ప్రయాగ రావచ్చా అంటే తప్పక రావచ్చు అందుకే పిల్లి. ఈ పిల్లిగారితో పాటు వీళ్ళంతా బయలుదేరారు. ముందు పిల్లిగారు, వెనకాతల జనం అంతా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మీకు తెలియదే ఉంది, పిల్లిగారు మాంచి అందులో ఎంత పొట్టేసుకుని, ఎన్ని రుద్రాక్షలు, ఎంత విభూతి, మీరు చూసారో లేదో ఒక్కొక్కడిని చూస్తే. అవి బాబేవాడు బకాసురుడికి ఎక్కువ, భీముడికి తక్కువ అన్నట్టుగా ఉంటాడు. ఎంత శరీరం వేసుకుని, ఎంత విభూతి పెట్టుకుని, ట్యూబులు పెట్టేసి శివలింగాలకు అభిషేకం చేస్తుంటే చూసేవాడు, అమ్మ బాబోయ్ వీడు అగస్త్యుడేమో అనుకోవాలన్నమాట. ఈ విధంగా పిల్లిగారు ఒళ్ళంతా బూడిద పూసుకుని ఓ నటించేసి బయలుదేరి వెళ్ళిపోతుంటే పాపం ఎలకలన్నీ నమ్మి వెనకాతలు బయలుదేరాయి. సృష్టిలో రహస్యం అది. పెద్దగా విభూతి పెట్టకపోతే వాడు పండితుడు కాదు, బాగా విభూతి పెట్టి ఎంతలావు శరీరంతో దజ్జాగా కూర్చున్నాడే వాడు పండితుడు అనమాట. పాండిత్యానికి కూడా వేషమే కదా మూలం. ఆ వేషాన్ని చూసి కూడా బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళింది పిల్లి, అక్కడ ఒక మలుపులో వంతెన ఉంది. ఆ వంతెన పక్కన నిలబడి నేను ఒక్కొక్కళ్ళకి విజిటింగ్ కార్డులు లాంటివి ఇస్తాను, ఈ కార్డులు పుచ్చుకుని మీరు సత్రానికి వెళ్ళండి అందిట. అది బాగా టర్నింగ్ అందుకని ఒక్కొక్కలక రావడం మొదలుపెట్టాయి. పిల్లిగారు పక్కన నిలబడింది, వన్ అని దానికి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చింది. ఈ ఎలకల రాగానే టక్కున నొక్కు నొక్కి పక్కన పెట్టేది. ఒక్కటొక్కటి వస్తున్నాయి వెనకాతల ఎలకలకి తెలియవు పాపం. ఇలా నిశ్శబ్దంగా ఒక్కొక్క ఎలకని నొక్కి పక్కన పెట్టి మొత్తం మీద కూడా వచ్చిన ఎలకలన్నీ పక్కన పెట్టింది. పిల్లికి కుళ్ళిన ఎలకలు తింటే మరీ ఇష్టం. పులి ఒకటి అదే అంతే, జంతువుని చంపాక కొంచెం కుళ్ళుతూ ఉంటే తింటుంది. అలా ఈ ఎలకలన్నీ నొక్కి పక్కన పెట్టి రోజు కోడి తొప్పింది రేసింది. అందుకని పిల్లి ప్రయాగ తపస్సు అనే అద్భుతమైన కథలు ఆ రోజులో ఉపనిషత్తుల్లో చెప్పారు. ఇలాంటి మోసగాళ్ళు ఎప్పుడూ లోకంలో ఉంటూనే ఉంటారు. అందుకని భీముడు ఏమన్నాడు, రాత్రేమో హింసతో చంటి పిల్లలను కూడా చంపేశావు, నిద్రపోతున్న వాళ్ళని క్రూరంగా వధించావు, ఈ కాశ్యాపట్లో ఆ హింసని విడిచిపెట్టి ధనుస్సు పక్కన పెట్టి ఒళ్ళంతా విభూతి పూసుకొని శివశివ శివశివ అని జపం మొదలెట్టావా, శవాలు పోయి శివాల్లోకి ఎత్తావా, ఒరే వేషం మారిస్తే మాత్రం నిన్ను అంత తేలిగ్గా విడిచిపెడతానా, కాసుకో అని బాణం వేయడానికి సిద్ధపడ్డాట. దాంతో వాడు వణికిపోయాడు. వీడు బాణం పెట్టుకొని చంపేస్తాడు అనుకుని పక్కనే దర్భ ఒకటి తీసి ఆ దర్భకి బ్రహ్మశీర్షం అనే మంత్రం చదివి అలా విసిరేశాడంతే. అపాండవం కరోమి, పాండవులు లేకుండా చేసేస్తానన్నాడు వాడు. ఇంకేముంది, వాడు మంత్రం చదివి దర్భ విడిచిపెట్టగానే ఈ ఇషీకం, ఈ దర్భ భయంకరమైన అగ్నిజ్వాలలతోటి భీముడి మీదకి వచ్చేసింది. అది చూడగానే ఆ సమయానికి అక్కడికి వచ్చిన కృష్ణుడు, అర్జున అర్జున నేను అనుకున్నంత అయ్యింది, ఈ దుర్మార్గుడు బ్రహ్మశీర్షం అనే అస్త్రం వేశాడు, ఈ అస్త్రం వేసేటప్పుడు మొత్తం పాండవులంతా నాశనం అయిపోవాలి, వాళ్ళ వంశాలు నాశనం అయిపోవాలని మంత్రం చదివి వేశాడు. ఇప్పుడు నువ్వు కూడా బ్రహ్మశీర్షం అనే అస్త్రం వేయకపోతే మీరు, మీ భార్యలు, మీ పిల్లలు, ఇంకా మీ వాళ్ళు కొంతమంది కడుపులతో ఉన్నారు, వాళ్ళందరి కడుపులు నాశనం అయిపోతాయి, వెయ్యి వెంటనే బ్రహ్మశీర్షం అన్నాడు కృష్ణుడు. వెంటనే అర్జునుడు బ్రహ్మశీర్షం వేస్తూ భీముడు అన్నాడు, ఈ దౌర్భాగ్యుని చంపడానికి బ్రహ్మశీర్షం వెయ్యి అన్నట్టు అప్పటికి. కానీ అర్జునుడు అలా అంటాడా, భీముడేమో వాడు మనల్ని చంపడానికి బ్రహ్మశరం వేశాడు, నువ్వు కూడా బ్రహ్మశీర్షం వేసేటప్పుడు ఈ గురుపుత్రుడు చావాలని సంకల్పించంటే ఆ బ్రహ్మశీర్షాన్ని కళ్ళకు అద్దుకుని గురుపుత్రుడికి ఏ విధమైన హాని జరగకుండా ఉండుగాక, లోకాలకి నాశనం లేకుండా ఉండుగాక, మేము నాశనం కాకుండా ఉండుగాక అని వేశాడు. ఇప్పుడు అర్థమవుతుందా అర్జునుడు ఎటువంటి ఉత్తముడు. ఆ దుర్మార్గుడు ఎదురుగుండా ఉన్నవాడు, వీళ్ళందరూ అరే కడుపులో ఉన్న పిల్లలు కూడా చచ్చిపోవాలని వాడు అంటున్నాడు ఆ మంత్రం చదివి. కానీ అర్జునుడు ముందు గురుపుత్రుడికి భద్రం వయ్యాడు. మొట్టమొదటి చెప్పిందండి అది ఆయన, మా గురువుగారి అబ్బాయికి ఏం అవ్వకూడదు, ఆ తర్వాత మాకు శుభం కలగాలి, లోకాలకు ఇబ్బంది కలగకూడదు అని సంకల్పం చేసి వేయగానే పైన వెడుతున్న దేవతలు, అసలు ఇంత ఉదాత్తమైన చరిత్ర కలిగిన మహాత్ములు అరుదుగా ఉంటారు. అందుకే ఈ పుణ్యాత్ముడు తన బాణంతో కర్ణుడిని చంపగలిగాడు. కర్ణుడు లోకాలు నాశనం అయిపోయినా పర్వాలేదు అస్త్రం వేస్తానంటాడు, కదే అర్జునుడైతే ఎట్టి పరిస్థితుల్లో లోకాలకి నష్టం ఉండకూడదు, శత్రువు లేనప్పటికీ గురువుగారు కొడుకు కనుక వాడికి నష్టం ఉండకూడదు అని మంత్రం చదివేశాడు. ఇది మనకి స్త్రీ పర్వంలో సౌక్తిక పర్వంలో రెండో ఆశ్వాసంలో చెప్పిన మాట. అది విన్నప్పుడు అది చదువుతున్నప్పుడు శరీరానికి ఒక రకమైన తన్మయత్వం ఒక గగురుపాటు కలుగుతాయి మనకి. ఎంత ప్రాణహాని చేసిన శత్రువుకైనా సరే మనం హాని చెయ్యకూడదు అని అర్జునుడి ద్వారా ధర్మరాజు ద్వారా తెలుసుకోవాలి. అదే మనం 10 రూపాయలు అవతల వాళ్ళు లాక్కుంటే 10 రూపాయలు వీడు లాక్కున్నాడు, వీడిని అంతం చూసేద్దాం, వీడిని కోర్టుకి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా లేదా? లోకంలో చూస్తున్నాం కదా, పక్కన ఒక అరగజం పక్కవాడు ఎవడో కలుపుకున్నట్ట మా పీఠానికి దగ్గరలో ఎవడో అంతే. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, నా దగ్గరకు వచ్చారు. నేను అన్నాను ఒక అరగజమే కదా, ఇద్దరిలో ఎవరు సర్దుకున్నా బాగానే ఉంటుంది, కొంప ములగదు, ధర్మం ప్రకారంగా మీకు వాస్తు చూసి పెడతాను అని జాలి కొద్దీ అన్నాను. గురువుగారు ఎన్ని చెప్పినా సరే 100,000 రూపాయలు పైన అరగజం నాకు కావాలని వాడంటాడు, ఆ అరగజం కావాలని వీడంటాడు, ఇద్దరు కలిసి చివరికి నా మాట వల్లేదు, కోర్టుకు వెళ్ళారు. మొత్తం ఈ ఆస్తి అంతా అమ్ముకున్న కోర్టు ఖర్చులకి సరిపోలేదు, లాయర్లకు పోశారు, వీళ్ళిద్దరూ ఇప్పుడు అడుక్కుంటున్నారు. అంటే మొత్తం నాశనం అయిపోయినా పర్వాలేదు, అరగజం పక్కకి వెళ్ళడానికి మాత్రం ఇష్టపడలేదు. ఎంత విచిత్రమైన ప్రాణులండి వీళ్ళు మానవులు, చాలా జుగుప్సాకర ప్రవర్తన అన్నమాట ఇది. ఈ భూమి మీద ఒక అరగజం కోసం కొట్టుకుంటున్న ఈ మూర్ఖులు ఈ అరగజం కోసం పడుతున్న శ్రమలో ఎంత కాలం పోతోంది, ఎంత ధనం పోతోంది, ఈలోపు వీళ్ళ ఆయువు పోవడం లేదా? అయినా అజ్ఞానం అజ్ఞానమే. గురువాక్యంతు కర్తవ్యం, గురువు ఏదన్నా చెప్పాడంటే కిక్కురు మరకుండా చేస్తే తరిస్తాడని కదా శాస్త్రం, అది కూడా చెవిని పెట్టరు. అందువల్లే వాళ్ళు నశిస్తారు. వాళ్ళందరికీ అర్జునుడు ఒక గొప్ప ఆదర్శం. ఇలా అస్త్రం వేయగానే ఈ అస్త్రం మహావేగంగా విడిపోయి ఢీమని అశ్వత్థామ అస్త్రాన్ని ఢీ కొట్టింది. ఈ 2 అస్త్రాలు ఒకదాన్నో ఒకటి కొట్టుకుని వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే అందులో నుంచి 100,000 కొలది పెద్ద పెద్ద పిడుగులు లేచిపోయి లోకాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టాయి. ధరణి చక్రముదిర్దిరందిరిగి మార్తాండు కుంఠీభవత్కరణుండయ్య దిశా వితానము వడంకెన్మిన్నదర్చన్ మహీధర సంతానము గ్రక్కునంగదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ పరలెన్ కట్టల మీద పెట్ట పిడుగుల్ మ్రోసెన్ మహోదగ్రతన్నని తిక్కన గారు అద్భుతంగా వర్ణించారు దాన్ని. ఈ భూమండలం ఆ 2 అస్త్రాలు కొట్టుకుంటుంటే దద్దరిల్లిపోయింది, భూమి కంపించిపోయింది, పర్వతాలు పగిలి కింద పడిపోవడం మొదలుపెట్టాయి, సముద్రం ఉప్పొంగిపోయింది, సముద్రం ఉప్పొంగి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి, ఇంతంత పిడుగులు పడిపోయాయి, చెట్లు కూలిపోయాయి, ఎంతోమంది ప్రజలు గుండెపోటు చచ్చిపోయారు, లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతున్నాయి. సంక్షోభించిన వేదయు బ్రహ్మదేవుడు సంక్షోభించాడు. వెంటనే నారదుడు వేదవ్యాస మహర్షి పరుగు పరుగును వచ్చి 2 అస్త్రాల మధ్యలో నిలబడి చేత్తో ఆపారట. ఎక్కడ గొప్పతనం ఆలోచించడు ఒకసారి. వేదవ్యాసుడు భయంకరమైన 2 బ్రహ్మశీర్ష అస్త్రములు యుద్ధం చేస్తుంటే అస్త్రముల మధ్యలో నిలబడి చేతులతో వాటిని ఆపాడు. మానవ మాత్రుడు చేయగలడా? ఈ అస్త్రములు ఇంద్రాది దేవతల్ని కూడా నాశనం చేసే అస్త్రాలు. అటువంటి అస్త్రముల మధ్యలో రేపు పూర్ణిమ కూడా చేసుకుంటున్నాం మనం, మనందరికీ గురువు వేదవ్యాసుల వారు 2 చేతులతో ఆపాడు దాన్ని. అది వ్యాసుని గొప్పతనం. అందుకే వ్యాసో నారాయణో హరి అన్నారు. అలా ఆపి, నాయన తాత్కాలికంగా అస్త్రాలు ఆపాను, కానీ అస్త్రాలు ఇలా నేను ఆపకూడదు, అది అధర్మం, అది ప్రమాదం కూడా లోకానికి. కానీ ఒక్కటి ఆలోచించు, ఈ నారదుడు నేను ఎందుకు వచ్చామో తెలిసిన, మీ అజ్ఞానాన్ని తొలగించడానికి. మీరు అకల్మషులు, నిజానికి మహాత్ములు, క్షణికోద్రేకానికి గురయ్యారు, ఒకరి మీద ఒకరు అస్త్రాలు వేసుకున్నారు. ఎంతో పూర్వం రామచంద్రుడి దగ్గర ఈ అస్త్రం ఉన్నది, కానీ రాముడు రామాయణ యుద్ధంలో రావణాసురుడి మీద ఈ బ్రహ్మశీర్షం వేశాడా? బ్రహ్మాస్త్రం వేయొచ్చు, కానీ బ్రహ్మశిరం వేయకూడదు. కార్తవీర్య అర్జునుడి దగ్గర అస్త్రం ఉన్నది, అతడు పరశురాముడి మీద వేశాడా? పరశురాముడి దగ్గర ఈ అస్త్రం ఉంది, అతడు ఎప్పుడైనా క్షత్రియుల మీద వేశాడా? మహానుభావులైనటువంటి ఎంతోమంది ఋషులు ఎంతో పూర్వం ఈ అస్త్రాలు తమ దగ్గర ఉన్నప్పటికీ ఇవి లోకాలకి ప్రమాదం కనుక ఉరికే లోకశ్రేయస్సుకి తమ రక్షణకి అస్త్రాలు దగ్గర పెట్టుకున్నారు, కానీ వేయలేదు. అణుబంబు మన దగ్గర ఎందుకు ఉండాలి అంటే దేశ రక్షణకి, అంతే తొందరపడి వేయం కదా. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళును చైనా వాళ్ళు మనల్ని అలాగే బెదిరిస్తున్నారు, అయితే మన దగ్గర ఉన్న అణుబంబులు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాయిట్లండి. అసలు అణుయుద్ధం అంటూ వస్తే మన ముందు ఎవడు ఆగడు, కాకపోతే కాస్త ఆగుతున్నారు మన వాళ్ళు సంయములు కనుక, అర్జునుడు లాంటి వాళ్ళు మన భారతీయులంటే. అలా ఎందుకనంటే అస్త్రములు మన దగ్గర ఉండాలి, శక్తులు ఉండాలి, కానీ ప్రయోగించకూడదు. మీరు ప్రయోగించడం తప్పు కదా అంటే అర్జునుడు అన్నాడు, అయ్యా మీరు చూశారు నా తప్పేమైనా ఉందా? అతడు మమ్మల్ని నాశనం చేయడానికి అస్త్రం వేశాడు మా రక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో, అది కూడా శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞతో నేను ఈ అస్త్రం వేశాను. మీరు వద్దంటే నా అస్త్రం వెనక్కి తీసుకుంటాను, కానీ అతని చేత కూడా ఆస్త్రం వెనక్కి తీసుకునేలా చెయ్యండి. లేదంటే మేము నశించిపోతామనగానే వేదవ్యాసులు రైతుని అస్త్రం తీసుకోవాడు, అస్త్రం సంగతి నేను చూస్తానన్నట. వెంటనే అర్జునుడు భగవంతుడికి నమస్కారం చేసి మంత్రం చదవగానే అస్త్రం వెనక్కి వచ్చేసింది. మహాతపస్సు, ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్య నిష్ట, ఇటువంటి లక్షణములు లేనటువంటి వాడు అస్త్రం వేస్తే వెనక్కి తీసుకోలేట. అర్జునుడు అస్త్రం వెనక్కి తీసుకోగానే వ్యాసుడికి నారదుడికి ఎంత నిష్ఠాగరిష్ఠుడో అర్జునుడు అర్థమైపోయింది. ఇప్పుడు అశ్వత్థామని నీ అస్త్రం వెనక్కి తీసుకో అంటే వాడు అస్త్రం వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగానే అస్త్రం అగ్నిజ్వాలలతో వాడి కాల్ చేయబోయింది. దాంతో వాడు వణికిపోయి నేను వెనక్కి తీసుకోను, పో పాండవులు చంపే అన్నాడు. అప్పుడు వ్యాసుడు ఇదేమన్యాయం రా అంటే నేనేం చేయనండి, అర్జునుడికి తపశ్శక్తి ఉందని అర్థమయ్యింది, అందుకే ఆయన వెనక్కి తీసుకోగలిగాడు. నా దగ్గర ఇంద్రియ నిగ్రహం లేదు, కోపిష్టి వాడి పాపిష్టి పనులు చేయటం వల్ల ఈ అస్త్రం వెనక్కి తీసుకుందామంటే నన్నే చంపేస్తోంది. నేను చంపడానికి నేను ఇష్టపడను, కాబట్టి పాండవులను చంపడానికి ఇష్టపడుతున్నాను. ఈ అస్త్రం పాండవుల నాశనం కోసం వేశాను కనుక వాళ్ళని చంపేయగానే ఈ అస్త్రం తనంత తానే నాశనం అయిపోతుంది, ఇంకా తర్వాత పనిచేయదు నాకు, కాబట్టి పాండవులను చంపనమండి అన్నట. అప్పుడు కృష్ణుడు నవ్వి, నువ్వెంత గింజుకున్నా ఈ అస్త్రం పాండవులను చంపడానికి వీల్లేదు. వేదవ్యాస మహర్షి దీనికి ఏదైనా మార్గాంతరం చూడన్నట. అప్పుడు వ్యాసుడు ఆలోచించి అస్త్రం వేసి వెనక్కి తీసుకోలేకపోతున్నావు గనక ఈ అస్త్రంతో కొన్ని ప్రాణుల్ని మాత్రం చంపు, దానికి ఎంతో కొంత బలిచ్చేయి, ఆహారం ఇచ్చేయి, తర్వాత సంతృప్తి పడేలా చెయ్యి అన్నట. ఓ మంచి కిటికీ ఇచ్చావు అని వాడు ఏం చేశాడు, పాండవులలో కొంతమంది స్త్రీలు ఆ వంశంలో వాళ్ళు గర్భవతులు ఉన్నారు, ఆ గర్భాలు నాశనం చేస్తాను, పాండవులను వదిలేస్తానన్నట. అలా కాదు, ఒక్క గర్భాన్ని విడిచిపెట్టన్నాడు కృష్ణుడు, అలాగేలే అని మాటని అస్సలు ఒక్క గర్భం కూడా లేకుండా ఈ పాండవ స్త్రీల గర్భాలలో ఎవరెవరు ఉన్నారో ఆ పిల్లలందరూ నాశనమైపోవాలన్నటువంటి లోపల. దాంతో కృష్ణుడికి ఆగ్రహం కలిగింది, ఓరి దొంగపీనుగా ఒక్క గర్భాన్ని నట్టే పెట్టరా, మిగతా గర్భాలను తీసుకోరా అని చెబితే నాకు మాటిచ్చి లోపలేమో మళ్ళీ అన్ని గర్భాలు నాశనమైపోవాలంటావా, నీలాంటి నీచుని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు, అయినా నీ సంకల్పాన్ని నేను వ్యర్థం చేస్తాను, ఇదే ఇంతమంది చూస్తుండగా నేను శపథం చేస్తున్నాను, ఈ పాండవ స్త్రీల యొక్క గర్భములన్నీ నాశనమైనా ఒక్క అభిమన్యుని భార్య ఉత్తరాదేవి గర్భంతో ఉంది, ఆ గర్భంలో ఉన్న పిల్లవాణ్ణి నేను రక్షిస్తాను, ఆ పిల్లవాణ్ణి నేను బ్రతికించి ఈ భావి భారత సామ్రాజ్యానికి సమ్రాట్టుని చేస్తాను, రాజుని చేస్తాను అనగానే అశ్వత్థామ పకపక నవ్వి, నువ్వు అంత గొప్పవాడివైతే చేయవో ఆయ్ అన్నట్ట. అని నవ్విని నగుచు కుంభజతనయుండిట్లని అస్త్రదగ్ధుని బ్రతికించిన మేలు కాదే, నిన్ను విన్న నువ్వు ఎరింగదముగాక నరసఖ దీనం. పైగా నవ్వుతూ వెకిలి నవ్వు నవ్వుతూ ద్రోణాచార్య పుత్రుడు అన్నాడు, నేను అస్త్రం వేసి తగలబెట్టేసిన తర్వాత ఆ తగలబడి చచ్చిపోయినటువంటి పిండాన్ని గండం నుంచి బయటపారేసి రక్షించగలవా, ఓ రక్షిస్తే గొప్పే, అప్పుడు అందరూ నీ గొప్పతనం తెలుసుకుంటారు, నేను మాత్రం క్షమించను, మొత్తం అన్ని పిండాలు సర్వనాశనం అయిపోగాక అన్నట. అప్పుడు కృష్ణుడు, మూఢుడా నువ్వు ఎలాగో చిరజీవివి కాబట్టి నువ్వు బ్రతికుండగా నీ కళ్ళ ముందు ఆ ఉత్తరా గర్భంలో ఉన్న పిల్లవాడు పుడతాడు, వాణ్ణి నేను బ్రతికిస్తాను, నీ మేనమామ కృపాచార్యుడి దగ్గర వాడు విద్యాభ్యాసం చేస్తాడు, 68 సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాడు, ఆ తర్వాత సర్పదగ్ధుడై పాము కాటు తిని చచ్చిపోతాడు, అతని కొడుకు జనమేజయుడు మళ్ళీ నీ మేనమామ కృపాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేసి నువ్వు చూస్తూ ఉండగా అభివృద్ధి చెందుతాడు, అప్పుడు నువ్వు మాత్రం దరిద్రపు జీవితం గడుపుతావు, నేను చెప్పిన మాట వినిపించుకోకుండా నన్ను రెచ్చగొట్టి అర్జునుడిని కించపరిచి బ్రహ్మాస్త్రాన్ని కించపరిచి వేదవ్యాసుడు నారదుడి వంటి వాళ్ళ మాటలు కూడా నువ్వు కాదన్నావు, దీనికి ఇదే నా శాపం, త్రీణి వర్ష సహస్రాణి చరిష్యసి మహీమిమాం అప్రాప్నువన్ క్వచిత్ కాంచిత్ సంవిదం జాతు కేనచిత్ నిర్జనాన్ అసహాయస్త్వం దేశాన్ ప్రవిచరిష్యసి పూయసోణిత గంధీచ దుర్గకాంతార సంశ్రయః. నీవు ఈరోజు మొదలుకొని 3000 సంవత్సరాల కాలం భయంకరమైన రోగం అనుభవించు, ఆ రోగం ఎలా ఉంటుంది, రోజు ఒళ్ళంతా మంటలన్నమాట, స్నానం చేసిన గంధం పూసుకున్న బా వంట వంట అనుకుంటావు, ఒకరోజు కదా 3000 సంవత్సరాలు శ్రీకృష్ణ పరమాత్మకు అపచారం చేసి లోకనాశనం కోరుకున్నాడుగా పాపాత్ముడు, రాత్రికి రాత్రి జనాలు చంపాడుగా, దానివల్ల మామూలు శాపం కాదు, అది 3000 సంవత్సరాలు నీ అంగాలు మండిపోతూ ఉంటాయి. ఒక్కోసారి చూసారు లేదు, వేసవకాలంలో మన ఒళ్ళంతా ఏదో చిటపట్లాడిపోయి మంట వస్తుంది, ఆ కాస్తమంటే తట్టుకోలేము. అటువంటిది నువ్వు అనుక్షణం మంటోయ్ మంటోయ్ అని శరీరం యొక్క మంట తట్టుకోలేక గిజగిజలాడిపోతావు, కడుపులో గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది, తిండి తినలేక ఏడుస్తావు, ఎక్కడ మంచినీళ్ళు తాగడానికి నీకు నీళ్లు దొరకవు. ఎవరైనా నీకు మంచినీళ్ళు ఇస్తే ఆ మంచినీళ్ళు నీ చేతిలోకి రాగానే ఆ గ్లాసులో ఉన్న మంచినీళ్ళు ఆవిరైపోతాయి. ఈ 3000 ఏళ్ళు చావో బ్రతకవు, మంచినీళ్ళు లేకపోయినా చావు, కానీ దాహంతో గిజగిజలాడతావు. ఒళ్ళేమో మంటలతో ఉంటుంది, ఎంతమంది గంధం పూసినా ఎంతమంది నీకు నీళ్లు పోసినా ఆ నీళ్లు నీ ఒంటి మీద పడినా మంట మాత్రం తగ్గదు. నీకు జనాలు ఎవరు దగ్గరకు వచ్చి సాయం చేయరు, అందుకే నిర్జనాన్, ఏ పరిచారికులు పరిచారకులు లేకుండా అసహాయస్తం సహాయం లేకుండా ఏడుస్తావు. దేశాన్ ప్రవిచరిష్యసి, దేశాలు తెగ తిరుగుతావు, బాధ తట్టుకోలేక ఆ ఊరు ఈ ఊరు అనే తేడా లేకుండా తెగ తిరుగుతావు. నీ ఒళ్ళంతా పూయ వాసన వచ్చేస్తుంది, సోనిత రక్తం కారుతూ ఉంటుంది, అస్తమాటు రక్తం కారిపోతూ ఉంటుందిట. మీరు ఎప్పుడైనా కుష్ఠరోగం వాళ్ళు చూశారు లేదో, చర్మం చిట్లిపోయి నెత్తురు కారుతుంది, నీకు అలా కుష్ఠరోగ పీడితికి మళ్ళీ చర్మం చిట్లిపోయి నెత్తురు కారుతూ ఉంటుంది, ఆ సోనిత గంధి రక్తపు వాసన నీకే అసహ్యం కలుగుతుంది. దుర్గ కాంతార సంశ్రయ, భయంకరమైన అడవులలో, మామూలుగా కాంతారం అంటే అడవి, సాధారణమైన అరణ్యం కాదు, దుర్గ కాంతారం అంటే అడుగు పెట్టడానికి వీలు కాని కీకారణ్యాల్లో తిరుగుదూగాక పో అనగానే అతడు ఒక్క క్షణకాలం వణికిపోయాడు. నీ కళ్ళ ముందు జనమేజయుడు పరీక్షిత్తు అభివృద్ధి పొందుతాడనగానే వేదవ్యాస మహర్షి కూడా లేచి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టే ఈ రోజు నుంచి నీ బతుకు అధోగతవుగాక అన్నాడు. 3000 సంవత్సరాల తర్వాత నీ రోగం పోతుంది, అక్కడి నుంచి నువ్వు పవిత్రుడు అయిపోతావు. 3000 ఏళ్ళు బతకద్దటండి, ఇలాగా ఈ ఘట్టం జరిగి నేటికి 5250 సంవత్సరాల కాలం క్రితం, 52-50 ఏళ్ల క్రితం జరిగింది. అంటే అశ్వత్థామ ప్రస్తుతం శాప విముక్తుడైపోయి మీకు మళ్ళీ అందంగా ఉన్నాడు, 3000 ఏళ్ళు దాటిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ శరీరం విడిచిపెట్టడానికి 36 ఏళ్ల ముందు అతనికి రోగం వచ్చింది. శ్రీకృష్ణుడు ఈ భారత యుద్ధం జరిగాక కరెక్ట్గా 36 ఏళ్లే బతికాడు. మహాభారత యుద్ధం తర్వాత 36 ఏళ్ల తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవులు అంతా కూడా శరీరాలు విడిచిపెట్టేశారు. కాబట్టి అప్పటికింకా కలియుగం ప్రారంభమవ్వాలా, కృష్ణుడు కలియుగం ప్రారంభమయ్యిన సమయంలోనే శరీరం విడిచిపెట్టాడు. పరమాత్ముడు శరీరం విడిచిపెట్టడం, కలియుగ ఆరంభం అవ్వడం, రెండు ఒకేసారి అయ్యాయన్నమాట. అందుకే 5000 సంవత్సరాల క్రితం శాపం అనమాట అది. ఇలా శాపం పోగానే అశ్వత్థామ గిజగిజలాడి, శ్రీకృష్ణుడి మాట నీ మాట ఒమ్మవ్వదు, కాబట్టి ఆ శాపం నేను అనుభవిస్తాను. సద్గురువు జగద్గురువు కృష్ణుడు చెప్పాడు, వ్యాసుడు గురువు పదే పదే చెప్పారు, ఇక్కడ మీ గురువులు మహాత్ములు పౌరాణికులు, మిమ్మల్ని ఈ పని చెయ్యండి అని చెబితే ఆ పని కిక్కును మనకుండా చేయాలట. అలా చెయ్యని వాళ్ళు ఎన్ని జన్మలైనా ఇలాగే శిక్షణ అనుభవిస్తారు. మహానుభావుడు సమర్థ సద్గురుడైన వ్యాసుడి మాట కూడా కాదన్న పాపాన్ని అశ్వత్థామ ఏమన్నాడు, అనుభవిస్తాను, చేసిన పాపాన్ని అనుభవిస్తాను, ఇదిగో నా నెత్తి మీద మణి కూడా ఇచ్చేస్తున్నాను ఈ ధర్మరాజు గారికి అర్జునుడికి, కాకపోతే నేను ఈ శాపాన్ని ఒక్క పిసరు మారుస్తున్నాను. ఆ పిసరు ఏమిటంటే, నేను శాపం అనుభవిస్తున్న కాలంలో తరచుగా వేదవ్యాసుని దగ్గరకు వచ్చి పురాణాలు వింటాను, ఈ ఒక్క ఉపకారం నాకు చెయ్యి, నేను ఇక మీదట నువ్వు మనుషుల్లోనే ఎక్కువ తిరుగుతూ ఉండు, నేను నీ దగ్గరకు వచ్చి పురాణం వింటాను. ఇది కూడా దరిద్రమే. అశ్వత్థామ శాపం విచిత్ర శాపం అనమాట. ఏమిటి ఆ విచిత్ర శాపం అంటే, 3000 సంవత్సరాలు ఇతనికి రోగం, ఈ సమయంలో వ్యాసుడికి ఎదురుగుండా కూర్చుని నీ పురాణాలు వింటానన్నాడు. అంటే ఈ వాసన ఈయన భరించాలి, ఈ రోగిష్టాడికి వచ్చే బాధే కాదు. ఇప్పుడు అవతల వాళ్ళు ఏదైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళతో పాటు నెరువు పుడుతున్నానా లేదా? ఇప్పుడు వ్యాసుడికి నాకు వచ్చిన కష్టం వచ్చిందనమాట. ఈ విధంగా అశ్వత్థామ నీ దగ్గరే 3000 సంవత్సరాలు ఉంటానని చెప్పించి ఆ తర్వాత రత్నం ఇచ్చి తీర్థయాత్రలు గడిపోయాడు అన్నట్టే. చాలా కాలం, ఎక్కువ కాలం అశ్వత్థామ వ్యాసుడి దగ్గర కూర్చుని ఆయన పురాణాలు విని తన వాసన కొంచెం ఆయనకు కూడా అంటగట్టి ఆయన పుణ్యవాసన తాను స్వీకరించాడు, పురాణ వాసన. ఇక ఆ తర్వాత భీముడు ఆ రత్నాన్ని తీసుకెళ్ళి ద్రౌపదీదేవికి ఇచ్చి, ద్రౌపది మనిషి చావడం అవమానం పొందడం రెండూ సమానమే, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అవమానం ఇంకా ప్రమాదం, ఒకేసారి చావడం మంచిది కానీ అవమానం నిత్యం చావడంతో సమానం. ప్రస్తుతం అశ్వత్థామకు 3000 సంవత్సరాలు రోగం కనుక వాడు నీచమైన హేయమైన శిక్ష అనుభవించినట్టే, కాబట్టి వాడు చావలేదని బెంగపెట్టుకోవద్దట. ఒక వ్యక్తికి అవమానం ప్రాణం పోవడం కంటే నీచం. వాడి నెత్తి మీద రత్నం కూడా లాక్కున్నాం, ఈ రత్నం స్వీకరించు, ఇది వాడి శిరస్సు కింద భావించు అనగానే ఆవిడ కళ్ళకద్దుకుని, మహాత్ముడు గురువుగారు, ఆయన కొడుకు పొరపాటు చేసినా సహజమైన పుణ్యం ఎక్కడికి పోతుంది? మళ్ళీ వాడి మీద వాళ్ళందరూ గౌరవమే, ఎన్ని పాపాలు చేసినా అశ్వత్థామ మీద వాళ్ళ గౌరవమే ఉంది. అందుకని గౌరవంగా రత్నం ధర్మరాజు చేతిలో పెడితే ధర్మరాజు కూడా గురుపుత్రుడి మీద గౌరవంతో నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎక్కడికక్కడ భారతంలో గొప్ప ధర్మం ఏమిటంటే గురువుగారి పుత్రుడి మీద మాత్రం వీళ్ళందరికీ ఎంత ప్రేమనండి, వాడు ఎన్ని పాపాలు చేసినా సరే. కారణం ఏమిటంటే దుర్యోధనుడి వల్ల వీళ్ళందరికీ దుర్బుద్ధి పుట్టింది, స్వతసిద్ధంగా వీళ్ళు మంచివాళ్ళే. ఇదంతా ఈ నీచత్వానికి మూల కారణం దుర్యోధనుడి కూడు తినడం, వాడి పక్కన ఉండడం. అదే ఆ దుర్యోధనుడి ఉద్యోగమే చేసి ఉండకపోతే పాపాత్ముడి దగ్గర చేరితే పుణ్యాత్ములు కూడా కోర్టులకు వెళ్ళి జైలు శిక్ష అనుభవించాలి, ఎందుకంటే వాడి పాపంలో వీడికి ఒక భాగం ఉంటుంది కనుక. అలా దుర్యోధనుడి యొక్క నీచాశ్రయం వల్ల వీరికి కష్టం వచ్చింది తప్ప స్వతసిద్ధంగా వాళ్ళంతా మహాత్ములు, అందుకే అందరూ వాళ్ళని గౌరవించారు. అంతా అయిపోయాక ధర్మరాజు అన్నాడు, అశ్వత్థామకి ఇంత శక్తి ఎలా వచ్చిందయ్యా, ఈ కృష్ణ నాకు ఆశ్చర్యంగా ఉంది, రాత్రికి రాత్రి దృష్టజ్యుమ్నుడి లాంటి యజ్ఞగుండంలోంచి పుట్టినవాడిని చంపేశాడు, ఉప పాండవులు చంపాడు, శిఖండిని చంపేశాడు, ఇన్ని ఏనుగులు ఇన్ని గుర్రాలు వీళ్ళందరినీ పీనుగు పెంటలు చేశాడంటే అప్పుడు అది వాడి శక్తి కాదు, అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ అశ్వత్థామ పెడుతూ ఉంటే శివుడు కనబడ్డాడు ఆయనకి. ఆ శివుడిని అతడు స్తోత్రం చేసి మెప్పించాడు, శివుడు ఖడ్గం ఇచ్చాడు. ఖడ్గ ప్రభావంతో అతడు లోకాలనైనా జయించగలడు, కేవలం ఈశ్వర కృప ఇది. నూనం సదేవ దేవానాం ఈశ్వరేశ్వరమవ్యయం జగామ శరణం ద్రౌణిహి ఏకస్తేనావధీద్ బహూన్. ఇదంతా దేవదేవుడైన మహేశ్వరుడి కరుణ. ఈ ద్రౌణి ద్రోణాచార్య పుత్రుడు ఈశ్వరుణ్ణి సంపూర్ణంగా శరణు కోరాడు, శివుణ్ణి భక్తితో పూజించాడు, ఈశ్వరుడు అతన్ని అనుగ్రహించాడు, లోకాలను నాశనం చేయగలిగేటటువంటి తన శక్తిని ఖడ్గరూపంలో అందించాడు, ఆ ఖడ్గంతో వీడందరినీ ఖండించాడు. ఒక్క ఈశ్వరుణ్ణి భక్తితో పట్టుకున్న వాడికి లోకాలను జయించే శక్తి రావడంలో ఆశ్చర్యమే ఉన్నది. మన అర్జునుడికి పాశుపతం ఇచ్చిన ఆయన ఎవడైనా భక్తితో అర్థిస్తే తన ప్రాణం కూడా ఇస్తాడు. ఆ ఈశ్వరుడి గురించి నాకు తెలుసు, ఒకనొకప్పుడు ఆ ఈశ్వరుడు దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేశాడు, మళ్ళీ దక్షుడు కాళ్ళ మీద పడితే అతనికి గొర్రెతలు ఇచ్చి మళ్ళీ ఆ గొర్రెతలు అతనికి మాత్రమే గొర్రెతల కింద, ఇతరులకు మాత్రం అతని తల కింద కనబడేలా వరం ఇచ్చాడు. యజ్ఞంలో చావు దెబ్బలు తిన్నటువంటి దేవతలకు అవయవాలు ఇచ్చాడు. ఆ మహాత్ముడు సృష్టికర్త, సృష్టిభర్త, సృష్టిహర్త. ఆ ఈశ్వరుడు నేను ఒకటే, మేము భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాం, ఈశ్వర కటాక్షంతో ఈ జగత్తులో సాధించలేనిది లేదు అని ఈశ్వరుడి యొక్క మహిమ చెప్పగానే వాళ్ళందరూ భక్తితో ఈశ్వరుడికి నమస్కారం చేసుకున్నారు.